ॐ नमो राय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय శ్రీమద్భాగవతము దశమ స్కందము నాలుగవ భాగము అధ్యాయం 73 శ్లోకం 20. ఐహవో నౌశోవేనో రావణో నరకోపరే శ్రీమదాద్భ్రంసితాస్తానా దైవదేత్త నరేశ్వరః. ఐహ నహుష ఐహవ్యుడు కార్తవీరుడు, నహుష నహుషుడు, నరక రావణ నరక రావణుడు నరకుడు, అపరే ఇతరులు కూడా శ్రీ ఐశ్వర్యం యొక్క మదాత్ మత్తుకారమున భ్రంసిత భ్రష్టులైరి స్థానాత్ తమ స్థానము నుండి దేవ దేవతల యొక్క దైత్య దైత్యులు నర మానవులు ఈశ్వర పాలకులు ఐహయుడు నహుషుడు వేణుడు రావణుడు నరకుడు మున్నగు దైవ దేత్య నరపతులు ఐశ్వర్యమత్తు చేతనే తమ మహోన్నత స్థానముల నుండి పతనము చెంది ఉండు. భాష్యము భావము భాష్యం చెప్పినది శిష్యులైనటువంటి అభయ చరణారవింద భక్తివేంత స్వామి శ్రీల ప్రభుపాద. పరశురాముని తండ్రి యొక్క జమరగ్ని నుండి అర్హయుడు కామదేవును హరించిన కారణమున పరశురాముడు అతన్ని అతని గర్విత పుత్రులను వధించనని శ్రీధరస్వామి వ్యాఖ్యానించరి. నరసుడు తాత్కాలికంగా ఇంద్రపదవిని అలంకరించినప్పుడు గర్వితుడైను. ఆ విధంగా అతడు గర్వితుడై ఇంద్ర పత్నియకు సచీదేవితో సంబంధం పొందుటకు పల్లెకలో బయలుదేరినప్పుడై తాన్ని మోయమని కొందరు బ్రాహ్మణులు ఆదేశించను. అప్పుడు బ్రాహ్మణులు అతడు పతిదై ముదుసలి ఎగునట్లు చేశారు. వేణరాజు కూడా అదేవిధంగా మతుడై బ్రాహ్మణులను అవమానించగా కేవలం ఓహంకారంతో వారు అతను వధించిరి. రావణు ప్రఖ్యాత రాక్షసుడు కాని కామవశమున అతను సీతాదేవిని చెరపెట్టను. అప్పుడు సీతాపతికు శ్రీరాముడు వారిని వధించను. దైత్యరాజకు నరకుడు అతిథి కర్ణకుండములచే హరించుటకు సహాయించి ఆ అపరాధను వధింపబడెను. ఈ విధముగా ఎందరో శక్తిమంతులు నామమాత్ర ఐశ్వరముచే మత్తులైన కారణమున తమ స్థానం నుండి పత్తులగుట చరిత్ర అందంతటను కనిపించుచున్నది. ఓం అజ్ఞాన తిమిరాంజన శలకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదంత స్వామి నితినామనే నమస్తే సరస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ శ్లోకంలో రాజులు వివరిస్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల ముందు జరిగిందంటే 5000 సంవత్సరాలకు ముందు వాళ్ళు లిస్ట్ చెప్తున్నారు. ఈ రాజులు పతితులైపోయినారు. ఇక ఐశ్వర్య మదము చేత దేవతల వైపు రాక్షసుల వైపు రెండు వైపు కూడా పతనం వైపు లిస్ట్ ఇచ్చారన్నమాట. ఇక్కడ 5000 సంవత్సరాల ముందు కృష్ణుడితో లిస్ట్ చెప్తున్నారన్నమాట పతనమైన గురించి. వాళ్ళు ఈ విధంగా ఐశ్వర్య మతంతో పతనమైపోయినారు అని చెప్పి. అయితే ఈ కలియుగం వీళ్ళు లిస్ట్ చెప్పేదేమే అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం లిస్టు కొద్దిగానే ఉంది. పతనమైన వాళ్ళు లిస్టు అంటే మంచిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ, మంచి గొప్ప రాజులు. వాళ్ళ ఐశ్వర్యం ఉన్నా కానీ వాళ్ళెంతో బాగా, లైక్ పృథ్వీ మహారాజు కావచ్చు, తర్వాత బలి మహారాజు కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప రాజులంతా కూడా, ఈవెన్ ద్వాపరయుగంలో చూసినట్లయితే ఇంకా మంచి రాజులంతా కూడా ఉన్నారు. ఇక్కడ ఇది వచ్చి సత్యయుగం నుంచి చెప్తూ వస్తున్నారన్నమాట రాజుల గురించి అంతా కూడా. జనక మహారాజు వాళ్ళంతా ఇక్కడ పద్ధతినైన లిస్టు చాలా తక్కువ ఉందన్నమాట. ఉద్దరణ అయినటువంటి లిస్టు చాలా పెద్దది ఆ యుగాల్లో. ఇప్పుడు కానీ మనం చెప్పాలంటే గన ఎవరైతే ఉద్దరణ అయిన వాళ్ళు వాళ్ళ లిస్టు చెప్పొచ్చు మనం. పద్ధతులు అందరూ పద్ధతులే కలియుగంలో. ఇది వీళ్ళు పద్ధతమైన దానికి కారణం ఉంది. చాలా సంపద ఉంది నహుషుకుడు తీసుకున్నా కానీ, తర్వాత కార్తీవ అర్జునుడు, ఇతర ఐహయుడు అంటే కార్తీవన అర్జునుడు, తర్వాత రావణుడు నరకుడు, వాళ్ళకు ఒక రీజన్ ఉందన్నమాట. పతితమైనదానికి అంత ఐశ్వర్యంలో ఉన్నారు వాళ్ళు, పతితమైపోయినారు. కలియుగంలో ఏమి లేకుండానే పతితం అయిపోతారు. చిన్న వాళ్ళకి అసలు ఐశ్వర్యమే ఉండదు. లైక్ భక్తి సిద్ధాంత మహారాజు ఒక కథ చెప్తారనమాట, ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకి. రోజు కప్ప వెళ్తూ ఉండదంట. కప్ప తెలిసి చూసినారు కప్పలు మీరు. ఈ కప్ప ఏం చేసిందంటే అది కొలంలో ఉందన్నమాట. అది మామూలుగా ఈ పుష్కరులు అంతా ఏం చేస్తారంటే రూపాయలు వేస్తారు, స్నానం చేసి ఒక రూపాయి వేస్తారు అనమాట. మన తిరుమలలో కూడా చూడొచ్చు. ఒక కప్ప ఏం చేసిందంటే ఒక రోజు అది ఈత కొడుతుంటే ఒక పుష్కరంలో ఒక రూపాయి దొరికింది అనమాట. దానికి సరే దాని మీద ఎగిరి కూర్చునింది అనమాట. కూర్చునేసి కప్ప చెప్తుందనమాట, బెకబెక బెకబెక అని, నేనే శక్తివంతమైనటువంటి కప్పని, నేనే ధనవంతమైన కప్పని చూసారా అని చెప్పి కొంచెం గాలి ఎక్కువ పీల్చుకుంది అనమాట. అది ఇంకా పైకి లేచిందనమాట. గాలి పీల్చుకొని దాన్ని తెలుసు కదా కప్పకి కాళ్ళు చేతులు అంతా కూడా పెద్దవి చేసిందనమాట. బెకబెక అరుస్తుంది, ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో ధనవంతమైనటువంటి వ్యక్తి నేనే, ధనవంతమైన కప్ప నేనే, ఎందుకంటే నా దగ్గర రూపాయి ఉంది అని దాని మీద కూర్చొని ఎగురుతూ ఉందనమాట. సరే మిగిలిన కప్పలంతా కూడా ఇది ఎగురుతా ఉంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయినాయి. ఇది గట్టిగా అరుస్తా ఉంది, బెగ అరుస్తా ఉంది అనమాట రూపాయి మీద కూర్చోని. అది కూడా అనుకున్నాయి ఈ కప్పలు, రేరే ఇది చాలా పెద్ద కప్ప, ఇది ధనవంతమైన కప్ప అని చెప్పి దూరంగా వెళ్ళిపోయినాయి అనమాట. సరే దూరంగా రోజు ఏం చేసేదంటే ఒక ఏనుగు వచ్చేదనమాట స్నానానికి, రాజ ఏనుగు. అది స్నానం చేసుకుని పోయేది పుష్కరులకు వచ్చి. మామూలుగా పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏనుగు రోజు పుష్కరులో స్నానం చేపిస్తారనమాట. ఏనుగు దూరంగా వస్తుందనమాట, గంట కట్టుకుని ఠంగ్ 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 అంటే వస్తుంది. ఈ కప్ప దూరం నుంచి చూసిందనమాట. ఇది మామూలుగా ఏనుగు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ స్నానం చేసేంత డిస్టర్బ్ చేస్తుందనమాట ఉండే కప్పల్ని అన్నింటినీ కూడా. ఈ రోజు ఈ కప్ప చెప్తుందనమాట, ఏనుగు దూరంగా వస్తుంది, ఏనుగు ఈ కప్ప చెప్తుంది, ఏయ్ ఏనుగు ఆగు ఎక్కడ, ఇంతకుముందు కాదు, ఇప్పుడు నేను చాలా ధనవంతుణ్ణి, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నీ కథ చూస్తా అంటూ ఉందన్నమాట. అది ఎంత గట్టిగా మాట్లాడినా బెగబెక 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 ఏనుగు కనిపిస్తుందా? ఏనుగు అది అసలు పట్టించుకోవడం కనిపించడం కూడా ఏనుగు. అది ఇది బెగబెక అరుస్తా ఉంది, ఏ ఆగు ఆగు అంటా ఉంది, ఏనుగు వస్తా ఉంది, టంగ్ 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 గంట కట్టుకుంటూ వస్తా 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 ఉంది అనమాట. ఇది దగ్గరికి వస్తా ఉంది, ఇది బెగబెక అరుస్తుంది అనమాట, ఏ ఆగు 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 అంటుంది అనమాట. దగ్గరికి వచ్చి దాని మీద కాలేస్తుంది అనమాట ఏనుగు. రూపాయితో పాటు ఈ కప్ప కూడా ఫ్లాట్ అయిపోయింది అనమాట. సదరం బెక్ అనేది అంతే, ఒకే దెబ్బ కాలు పడే ఉందికి బెక అనేది అంతే ఫినిష్. ఇది కలియుగంలో ఉన్నటువంటి జనాల యొక్క పరిస్థితి. ఈ రూపాయి దేంతో పోలుస్తున్నారంటే మన ఆచార్యులు ఇప్పుడున్నటువంటి సంపద అనమాట. ఈ కప్పలు వీళ్ళుండేటువంటి వ్యక్తులంతా కూడా ఏదైతే నేను సంపద ఉంది అనేది అరిచేవాళ్ళు. అయ్యే నాకు సంపద ఉంది, మనం కానీ కొన్నిసార్లు చూస్తుంటే జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి ఈ అధికారం. ఈ యొక్క ధనంతో ఏం చేస్తారంటే మనం కానీ ఎప్పుడన్నా వెళ్ళి ప్రచారానికి వెళ్ళినప్పుడు భక్తులు వాళ్ళు దాన్ని తీసుకోరు, దక్కదక్కదక్క అరుస్తారనమాట. గర్వం ఎంత గర్వం అంటే దాని అదొక రకమైనటువంటి ఇంటాస్టికేషన్ అనమాట. అది మత్తు ఆ సంపదను చూసుకునేసి ధనాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని చూసుకునేసి వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే గొప్ప వ్యక్తిని, నాకంటే మించిన వ్యక్తి లేరు ఈ కప్ప మాదిరి అనమాట. అతను ఎప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడనమాట, ధనం చూసుకుంటూ ఉంటాడు, ధనం 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 అనేసి ఇట్లా అరుస్తూ అరుస్తూ ఉంటే ఏమవుతుంది, అది ఉండేది కొద్దిపాటి ధనమే. మనం ఇంతకుముందు యుగాల్లో చూసినట్లయితే అది అసలు నథింగ్ అనమాట. ఇప్పుడు ఉండేటువంటి ధనం కానీ ఫెసిలిటీస్ కానీ వాళ్ళు ఒకసారి ఏమవుతుందంటే యుధిష్ఠిర మహారాజు లాస్ట్లో ఆయన రోధిస్తూ ఉంటాడు, ఇంత పాపం అయిపోయింది కదా నా వల్ల, ఏం చేయాలి, మొత్తం ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది చనిపోయినా కదా, నిరోధిస్తూ ఉంటే ఆయన యజ్ఞం చేయమని చెప్తాడు వ్యాసదేవుడు. ఆ యజ్ఞానికి ధనం కావాలి. అప్పటికి ధనమంతా అయిపోయినది చాలా వరకు. అప్పుడు హిమాలయ పర్వతాల దగ్గర మాందాత రాజు ఆయన యజ్ఞం చేసింటాడనమాట. అక్కడ ఆయన వాడేసి పడేసింటాడు ప్లేట్లంతా కూడా, గోల్డెన్ ప్లేట్స్. యజ్ఞానికే మిగిలిపోయింది. మనం ఏదైనా యజ్ఞం చేస్తే కొన్నిసార్లు మనం వదిలేస్తాం కొన్ని పదార్థాలని, కొన్ని గింజల్ని, తర్వాత కొన్ని పండ్లని వదులుతాం. చూసింటారు మీరు యజ్ఞాల్లో, ఇక్కడ కొన్ని ప్లేట్లని వదిలేస్తాం. అట్లా యజ్ఞం అంతా అయిపోయి వదిలేసింటాడనమాట ఆయన అవశేషం. అదే కొన్ని టన్నులు బంగారు గిన్నెలు, తర్వాత వజ్ర వైరాలు అంతా ఉంటాయన్నమాట. దాన్ని కొన్ని ఏనుగులు, వందల వేల ఏనుగులు తీసుకుని వస్తాడు భీమసేనుడు అందరూ వెళ్ళి వదిలేసిండటివి. బంగారు ప్లేట్లు తిని వాళ్ళు వేసేవాళ్ళు అనమాట. మనం ఇప్పుడు చూస్తుంటాం, అదే మామూలు ప్లేట్లు కూడా లేవు, ఇప్పుడు ఆకు ప్లేట్లు కూడా లేవు, ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చేసాయన్నమాట. ఇంతకుముందు అన్నైతే మామూలుగా ఈ ఆకు ఇస్తరాకులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ అది ప్లాస్టిక్ ప్లేట్ పెడతారన్నమాట. అది మన ధనం. ఈవెన్ ఆకన్నా కానీ అది ఒక్క రకమైనటువంటి, అంత ధనం ఉండేవాళ్ళు వాళ్ళు. యుధిష్ఠిర మహారాజు దగ్గరికి ఆయన ప్యాలెస్ నిర్మించినప్పుడు మయుడు, అది భూమండలం ఎవరు నిర్మించలేదన్నమాట. ప్రత్యేకమైనటువంటి వజ్రాలతో ఎంత అద్భుతమైనటువంటి భవనం అది, ధనం అది మనం ఊహించలేం. అంత అద్భుత పర్వతాలుగా చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఆహారాన్ని కూడా ఆ యజ్ఞానికి, మందాత మహారాజు యొక్క యజ్ఞానికి వాళ్ళ ఆహారాన్ని 7 పర్వతాలు చేసి పెట్టారనమాట. ఆహారాన్ని వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి పెద్ద పెద్ద పర్వతాలు ఆహారాన్ని తయారు చేసి పెట్టారనమాట. చూపిస్తారు ఈ దైవముడు తీసుకెళ్లినప్పుడు పాండవుల్ని, ఒక పర్వతం మిగిలిపోయి ఉంటుంది ఆహారం, అది పర్వతం మాదిరి అయిపోయి ఉంటుంది మిగిలిపోయి, ఇది ఆహారం అని చెప్పి చెప్తారనమాట. అంత గొప్ప సంపదన కలిగి ఉండేవాళ్ళు కూడా వాళ్ళు బివిల్డర్ కాల. ఇంక ఊహించుకోండి మన పరిస్థితి ఏమీ లేదన్నమాట. వాళ్ళు వాల్స్నే, జనక మహారాజు దశరథ మహారాజు యొక్క ఎంట్రన్స్, ఈ యొక్క ఆయన ఉండేటువంటి ఈ యొక్క వాట్ ఈస్ హిజ్ నేమ్, కింగ్డమ్ పేరు అయోధ్య. అయోధ్య బంగారు, తర్వాత వజ్రాలతో తయారు చేసినటువంటి ప్రహరీ గోడ ఉండేది మొత్తం అయోధ్య, మొత్తం ప్రహరీ గోడ. దానికి యొక్క ముందర ఎంట్రన్స్ భాగమే ఎంత అద్భుతంగా ఉండేదన్నమాట. వాళ్ళు ప్రహరీలకు చేసేవాళ్ళు అనమాట బంగారం. మనకు ఆశ్చర్యం కలగచ్చు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఇది ఎంత అని. ఇప్పుడైతే మనము అంత పాపపుష్టమైన వ్యక్తులు కాబట్టి ఇప్పుడు భూమాత అంత సహకరించడం లేదనమాట. ప్రతి యుగానికి భూమి కూడా మారిపోతుంది, భూమి యొక్క విస్తీర్ణము మారుతుంది, తర్వాత వృక్షాలు మారుతాయి, జంతువులు మారుతాయి, అన్ని మారుతాయి, ఈవెన్ భూమి కూడా మారుతుంది. సత్యయుగంలో ఉండేటువంటి భూమి అంటే సేమ్ భూమే, దాని యొక్క విస్తీర్ణం అనేది మారుతుంది. సత్యయుగంలో జనాలు చాలా పెద్దవాళ్ళు, 14 అడుగులు 15 అడుగులు ఉండేవాళ్ళు. ఇప్పుడు భూమి కూడా ఆ విధంగా విస్తీర్ణంగా ఉండేదన్నమాట. వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి నడిచి వెళ్ళాలంటే అది గ్రామాలు కూడా పెద్దగా ఉండేది, పట్టణాలు పెద్దగా ఉండేది. మనకి మన సైజ్ అంత, ఇప్పుడు చాలా చిన్నది 4-5 feet ఎక్కువ అనమాట. కాబట్టి అంత భూమి కూడా ఏం చేస్తుందంటే మన సైజ్ తగ్గట్టుగా మారిపోతుంది. వృక్షాలు కానీ తర్వాత ఒక్కొక్క యుగానికి మారుతూ వస్తుంది భూమి యొక్క విస్తీర్ణత, వృక్షాలు కానీ జంతువులు మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇంతకుముందు యుగాల్లో వాళ్ళు ఎంతో ధర్మంగా జీవించేవాళ్ళు కాబట్టి ఈ పర్వతాల నుంచి ఖనిజాలు, తర్వాత ఈ యొక్క వజ్రాలు వైరాలు అంతా కూడా సహజంగా అవి ఉత్పన్నమయ్యేది. మనబోధి పర్వతాలు ఇప్పుడేం కనిపించదు. మన ఒకసారి నేను ఈ అహోబిలం దగ్గర వెళ్తూ ఉన్నాను అనమాట. వెళ్తుంటే అక్కడ నరసింహదేవ్ ఒక మందిరం ఉంది. అహోబిలం అంటే మెయిన్ అహోబిలం కాకుండా మళ్ళీ వెనుక వైపు ఈ నల్లమల అడవుల్లో ఒక ఉందన్నమాట. సరే అక్కడ ఆపి దర్శనం చేసుకుందాం. కొండ గుహలో ఉందన్నమాట నరసింహదేవ్. అది వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది, వర్షం పడింది అది, నీళ్ళు వెళ్తున్నాయి, కొన్ని వందల మంది ఆ నీళ్ళల్లో తారాడుతూ ఉన్నారనమాట, వెతుకుతూ ఉన్నారు, వందల మంది ఉన్నారు. నేను ఒక ఆయన పిలిచి అడిగినాను ఎందుకు ఇదంతా వెతుకుతున్నారు వీళ్ళంటే, చెప్పారనమాట ఇక్కడ వర్షం పడినప్పుడు ప్రత్యేకమైనటువంటి జమ్స్ అంటే ఈ వజ్రాలు మాదిరి ఉండేటువంటివి, ముత్యాలు వంటివి అంతా వస్తాయి ఇక్కడ, దానికోసం వెతుకుతున్నారు అని చెప్పారనమాట. అది నిజమే. అంటే ఎక్కువ రావు, మామూలుగా ఇంతకుముందు కాలంలో అంటే అవి సహజంగా ఈ పర్వతాల్లో ఖనిజ సంపద అనేది ఉంటుందన్నమాట. అది ఈ రాజులు కానీ ప్రజలు కానీ వాళ్ళు మంచి ధర్మంగా ఉన్నప్పుడు పర్వతాలంతా కూడా ఈ ఖనిజాలని, వజ్రాలని, బంగారాన్ని అంతా ఇస్తాయి. ఇప్పుడేదో కొద్దిపాటి, భగవంతుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కొద్దిపాటి అవశేషాలు వస్తూ ఉంటాయన్నమాట. అదేదో కొద్దిగా వచ్చినచ్చు, దానికోసం ఇప్పుడు కొన్ని వేల మంది అంతా కూడా అత్యాహారం. కాబట్టి ఇంతకుముందు యుగాల్లో సముద్రం నుంచి, తర్వాత పర్వతాల నుంచి సహజంగా ఈ బంగారు, తర్వాత మంచి ఈ యొక్క అద్భుతమైన సహజ సంపద అంతా వచ్చేదన్నమాట. ఇదంతా భూమిని అంత తవ్వి తీయాల్సినంత అవసరమో లేదు. కాబట్టి వాళ్ళు అంత సంపన్నంగా ఉండేవాళ్ళన్నమాట. మనకిప్పుడు అవంతా కూడా కాదు, ఎందుకంటే జనాలంతా కూడా అధర్మ పరులు అన్నమాట. కాబట్టి ఈ కలియుగంలో అల్పం, ఒక ముఖ్యమైనటువంటి గుణం ఏమంటే, కలియుగంలో అల్ప సంపదతోనే వాళ్ళు ఏం చేస్తారు, గర్వాన్ని కలిగి ఉంటారు, ఫాల్డౌన్ అయిపోతారు. కొద్దిపాటి సంపద, చిన్న సంపద ఉంటుందన్నమాట, దానికే వాళ్ళు ఏం చేస్తారు, నాకంటే ఇంకా సంపద లేదు, నాకంటే ఎక్కువ ధనవంతుడు ఇంకెవరు లేరు అనేసి భక్తిని తిరస్కరిస్తారు, ఫాల్డౌన్ అయిపోతారు. ఇక్కడ అదే జరిగింది ఈ నౌహిషకుడు కానీ. మొదట మనం కానీ ఇక్కడ చూస్తే అహిషకుడు, అహయుడు, అహయుడు అంటే కార్తీవీర అర్జునుడు. కార్తీవీర అర్జునుడు చాలా గొప్ప రాజు, అతను వెరీ గ్రేట్ కింగ్. ఒకరోజు అరణ్యంలోకి వెళ్తాడనమాట. వెళ్ళి అతనికి ఎంత శక్తివంతుడంటే కార్తీవీర అర్జునుడు, మీరు రావణ గురించి విన్నారు, చాలా మంది రావణ గురించి తెలుసు, రావణుడే చాలా గొప్ప రాజు, చాలా శక్తివంతమైనటువంటి రాజు, పరాక్రమవంతుడు రావణుడు. ఒకసారి రావణుడు ఏం చేస్తాడంటే గంగానది తీరంలో అతను ఈ జయత్యాత్ర వెళ్ళి అందరినీ రాజులు జయిస్తూ గంగానదిని ఒడ్డున ఏం చేస్తాడంటే తన క్యాంప్ని, గుడారాలను వేస్తాడు తన సైన్యంతో పాటు. అతను గంగానది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటాడనమాట ఒకరోజు సాయంత్రం సమయంలో. అదే సమయంలో గంగానదికి కార్తీవీర అర్జునుడు వస్తాడనమాట. వచ్చి అక్కడ స్నానం చేసేదానికి వస్తాడు. స్నానం చేస్తూ అతనికి 10,000 చేతులు ఉండేదన్నమాట, 1,000 చేతులు ఉండేదన్నమాట కార్తీవీర అర్జునుడికి. అతను ఏం చేస్తాడంటే ఈ నదిలో స్నానం చేస్తూ తన యొక్క పరివారంతో ఆ 1,000 చేతులతో నదిని ఇట్లా మూసేస్తాడనమాట, గంగానదిని నీళ్లు పోనీకుండా, నదికి అడ్డంగా ఒక ఆనకట్ట మాదిరి. ఆ నీళ్ళంతా పొల్లు ఏం చేస్తాయంటే ఈ రావణుడి యొక్క గుడారాలు, అతని క్యాంప్ అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతాం నీళ్ళలో. అప్పుడు రావణుడు అడుగుతాడనమాట మంత్రుల్ని, ఏమైంది, ఎందుకు నీళ్లు సడన్ గా వచ్చేస్తాయి ఉప్పినంటే, అప్పుడు మంత్రులు చెప్తారు, ఓ రాజా, ఇక్కడ కార్తీవీర అర్జునుడు ఉన్నాడు, అతనితో శక్తివంతుడు, అతను చేతులతో నీటిని ఆపేశాడు, ఆ నీళ్ళ యొక్క ప్రవాహము మన గుడారంతా కొట్టుకోపోయినాయని చెప్పారు. అప్పుడు రావణుడికి చాలా కోపం వస్తుందన్నమాట, నేను ఇప్పుడే తక్షణమే అతను నేను సంహరిస్తాను, అతని మీద దండయాత్ర చేస్తాను అంటాడనమాట. సరే అందరూ వెళ్తారు అక్కడికి. వెళ్తే కార్తీవీర అర్జునుడు ఏం చేస్తాడంటే, రావణుణ్ణి శాస్త్రాలు చెప్తున్నాయి, ఒక కోతిని మామూలుగా ఎట్లా పట్టుకునేస్తారు, ఈ మామూలుగా గారెడివాడు అట్లా కోతిని బంధించి, యుద్ధం కూడా చేయలేదు కార్తీవీర అర్జునుడు, కోతిని బంధించి బంధించేసి చెరసాలు అక్కడ వేసేశాడనమాట, యుద్ధం కూడా జరగలేదనమాట. రావణుడు అంత పరాక్రమవంతుడు, రావణుడు అందరినీ జయించేసి వచ్చాడనమాట. అప్పటికే కార్తీవీర అర్జునుడు యుద్ధం కూడా చేయలే, అక్కడంతా పరివారంతో స్నానం చేస్తూ డిస్టర్బెన్స్ అవుతుందనేసి బంధించేసి జైల్లో పడేశాడనమాట. ఇది కార్తీవీర అర్జున యొక్క శక్తి, వెరీ పవర్ఫుల్ కింగ్. అతను ధరించేటువంటి కవచము కృష్ణ కవచం, అతను ఎప్పుడు కృష్ణ మంత్రం జపించేవాడు. కొన్నిసార్లు రాక్షసులు కూడా చనిపోయిన తర్వాత శాస్త్రాలు చెప్తున్నాయి కార్తీవీర అర్జునుడు అతని యొక్క పత్ని ఇద్దరు కలిసి గోలోకం వెళ్ళాలని చెప్తున్నారు, అంటే పరశురాము దగ్గర మరణించబడతాడు. మంచి రాజే, గొప్ప రాజే, బ్రాహ్మణులంచి మంచి గౌరవం ఉంది, అయినా కానీ ఐశ్వర్యం అనేది అంత భయంకరమైన, అంత బలమైనటువంటి రాజు రావణుని కోతిని బంధించేశాడనమాట. తర్వాత ఏమైంది, కశ్యపుడు వస్తాడు, ఎవరు చెప్పినా వదలడు అతను. కశ్యపుడు వచ్చి ఈయనకు తాత అవుతాడు రావణునికి. ఆయన వచ్చినప్పుడు, ఆయన వస్తా ఉంటేనే ఈయనకి చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా గౌరవం ఉంది కార్తీవీర. కశ్యపుని అందరూ గౌరవిస్తారు, ఆయన ప్రజాపతి కశ్యప, అందరికీ భూమిలో ఉన్నటువంటి అన్ని జాతులకి ఆయన తండ్రి, దేవతలకి, రాక్షసులకి, మనుషులకి, జంతువులకి, ఈవెన్ గరుడు కూడా తండ్రి ఆయనే, అందరికీ ఆయన తండ్రి అనమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన తేజస్సుని ఆయన చూసి ఆయన నమస్కరిస్తారంట కశ్యపునికి. నమస్కరిస్తే ఏం కావాలి, మీకు ఏం కావాలని ఇచ్చేస్తారంటే రావణ్ణి వదిలే అంటాడు, వదిలేస్తాడు. వదిలేటప్పుడు మళ్ళీ రావణుడు ఫ్రెండ్షిప్ చేస్తాడు కార్తీవీర అర్జునుతో, ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారనమాట. కొన్ని రోజుల పాటు కార్తీవీర అర్జునుతోనే ఉంటాడు రావణుడు, ఉండి ఆయన ఆతిథ్యం తీసుకుని మళ్ళీ వెళ్తాడనమాట. అంత శక్తివంతుడు కార్తీవీర అర్జున. అతను అరణ్యంలో అతను తన యొక్క పరివారంతో పాటు ఉంటాడనమాట. ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆశ్రమం కనిపిస్తుంది, ఆశ్రమంలోకి వెళ్తాడు కార్తీవీరుడు. వెళ్తే అక్కడ జమదగ్ని, పరశురాముని యొక్క తండ్రి, ఆయన ఆహ్వానిస్తాడనమాట. ఆయన రాజు అతిథి, అదే సమయంలో గొప్ప రాజు, గొప్ప వ్యక్తి. ఆయన ఆహ్వానించి రాజుకి చెప్తాడనమాట, ఓ కార్తీవీర అర్జున, మీరు మీరు అతిథిగా వచ్చారు కాబట్టి మీరు మీ పరివారం అందరూ కూడా వచ్చి మా యొక్క గృహంలో ఆహారాన్ని తీసుకోవాలని చెప్తాడు. వీళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు సైన్యం, కార్తవీరుని యొక్క సైన్యం. ఇక్కడ చూస్తే జమదగ్ని ఒక చిన్న పన్నకుటీరంలో ఉన్నాడు, ఆయన ఆయన పత్ని, ఒక ఆవు ఉందంతే, గోవు, ఇంకెవరు లేరు. ఈయనకు ఆశ్చర్యం అయిపోతుంది, ఈయనది ఏమీ లేదు, ఇతని దగ్గర అరణ్యంలో ఉన్నాడు, ఇతనట్లు మనకు ఆహారం ఇవ్వగలుగుతాడని చెప్పి సరే అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత అతను అందరిని సైన్యానంతా రమ్మంటాడు. ఈయన ఇంటికి వెనక్కి వెళ్ళి అక్కడ ఈ కపిల గోలోకం నుంచి వచ్చిందనమాట, గోవు, కపిల గోవు, నందిని కపిల, ఆమెనే ప్రార్థిస్తాడనమాట. ఒక కపిల తెల్లగా ఉంటుంది, కపిల అంటే నలుపు, శాస్త్రాలు ఏం చెప్తున్నాంటే అక్కడ కపిల గోవు వచ్చి ఈ యొక్క జమదగ్ని దగ్గర ఉన్నటువంటి కపిల గోవు తెలుపు వర్ణంలో ఉందని చెప్పి వర్ణిస్తూ ఉన్నాయన్నమాట. తెల్లగా ఉంటుంది అనమాట. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారనమాట, ఒక కపిల ఈ విధంగా నాకు అతిథిగా వచ్చాడు కార్తీవరార్జునుడు, ఆయనకు కావలసినటువంటి మర్యాదల్ని ఆహారాన్ని ఏంటంటే ఆమె తన పొదుగుల్లో నుంచి అద్భుతమైనటువంటి ఆహారాన్ని సప్లై చేస్తున్నాడు బంగారు పాత్రల్లో. ఇంతవరకు కార్తీవరార్జునుడే తినడు ఆ విధంగా ఆహారాన్ని, అన్ని రకాలైన ఆహారాన్ని అన్ని వేల లక్షల మందికి అందిస్తుంది అనమాట. ఇదంతా తిన్న తర్వాత కార్తీవరార్జునుకి సందేహం వచ్చేస్తుంది, ఇతని దగ్గర ఏమీ లేదు, కొన్ని క్షణాల్లో ఇంత అద్భుతమైన ఆహారాన్ని ఇచ్చాడు, ఏమైందని చెప్పి ఆయన తన గూఢచారులు పంపిస్తే వాళ్ళు చెప్తారనమాట, ఈ విధంగా ఆయన దగ్గర కపిల ఉంది, ఆమె యొక్క శక్తి వల్ల మీకంతా ఇవ్వడం జరిగింది అని చెప్తాను. ఇతనికి దురాశ కలుగుతుంది అనమాట ఇప్పుడు కార్తీవరునికి. అతను జమదగ్ని నడతాడు, ఓ బ్రాహ్మణ ఈ వస్తువు నాకు చెందాలి, నేను రాజుని, ఏ విలువైన వస్తువు నేను రాజ్యంలో నాకు చెందాలి. ఈయనని చెప్తాను జమదగ్ని, చూడండి రాజు నువ్వేమో చెప్తున్నావు నీ యొక్క సిద్ధాంతం ప్రకారము రాజ్యంలో ఏ విలువైన వస్తున్నాయని నీకు చెందాలని చెప్పి శాస్త్రాలని చెప్తున్నాయి, క్షత్రియుడు బ్రాహ్మణు దగ్గర దానం తీసుకోకూడదు, నేను బ్రాహ్మణుని నువ్వు క్షత్రియుడివి, నా దగ్గర నుంచి నీ దగ్గర నుంచి నేను తీసుకోవాలి, నా దగ్గర నుంచి నువ్వు తీసుకోకూడదు. ఇద్దరు ఆయనేమంటున్నావు, ఆయన చెప్పే సిద్ధాంతము ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు మంచి వస్తువులు అద్భుతమైన వస్తువులంతా రాజు చెందాలంటున్నాడు, ఇతను చెప్పే సిద్ధాంతం బ్రాహ్మణ్ దగ్గర నుంచి క్షత్రుడు దానం తీసుకోకూడదు అంటున్నాడు అనమాట. అప్పుడు కార్తవీరుడు చెప్తాడనమాట, నువ్వు కానీ నీకపోతే నేను బలవంతంగా ఈ గోవుని తీసుకెళ్తానంటాడు. అప్పుడు కపిల దగ్గరికి వెళ్తే కపిల్ చెప్తుందనమాట, ఆమె నీ ఇష్టం, నువ్వు పొమ్మంటే నేను వెళ్తాను. గోవు చెప్తుందనమాట, ఆయన చెప్తాడు నాకు నువ్వు నాకు బిడ్డతో సమానం, నేను ఎట్లా నేను వదులుకోగలను అని చెప్తాను, నువ్వు కానీ నీకు ఇష్టం లేనట్లయితే నన్ను ఎవరు తీసుకోపోలేరు అని చెప్తుందనమాట ఆమె కపిల. సరే నువ్వు నన్ను రక్షించుకో అంటే ఆమె యొక్క కండ్లలో నుంచి పొదుగులో నుంచి నాసికలో నుంచి కొన్ని లక్షల మంది సైన్యం వస్తారనమాట ఈ యొక్క కపిల శరీరంలో నుంచి, ఆ యొక్క తోక భాగంలో నుంచి, అన్ని శరీర భాగాల రంధ్రాల్లో నుంచి, స్వేదరంధ్రాల నుంచి కొన్ని లక్షల, ఏ విధంగా ఉంటారు, ఎంతో భయంకరంగా ఉంటారు ఆ సైన్యం. ఆ సైన్యం కొన్ని క్షణాల్లో కార్తీవరాజన సైన్యాన్ని అంతా కూడా ధ్వంసం చేస్తారనమాట. అది గోవు యొక్క శక్తి, గోవు అంత శక్తివంతమైందనమాట. అప్పుడు కార్తీవరార్జునుడు చాలా నిరాశ చెందుతాడనమాట, నిరాశ చెంది అతను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి మళ్ళీ ఈయన ఈ యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ అంత సైన్యాన్ని అంత రెడీ చేసుకుని మళ్ళీ వస్తాడనమాట. వచ్చి జమదగ్నికి ఆయనకి భయంకరం యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దత్తాత్రేయుడు ఒక శక్తివంతమైన వెపన్ ఇచ్చింటాడు కార్తీవరార్జునుకి, చాలా పెద్ద లేలేది బ్రీఫ్గా చెప్తున్నాను. ఇతనికి దత్తాత్రేయ భక్తుడు కూడా, ఇతను కృష్ణ కవచాన్ని ధరించింటాడు, అదే సమయంలో దత్తాత్రేయునికి చాలా గొప్ప భక్తుడు కూడా ఈ కార్తీవరార్జునుడు. ఆయన శక్తి ఆయుధాన్ని ఇచ్చింటాడు, చివరికి అన్ని ఆయుధాలు ప్రయోగిస్తారు. జమదగ్ని కూడా అంతకుముందు ఏం జరుగుతుందంటే మళ్ళీ రెండోసారి యుద్ధానికి వచ్చినప్పుడు మళ్ళీ ఈ యొక్క కపిల దగ్గరికి వెళ్తాడనమాట జమదగ్ని. వెళ్ళి ఈ విధంగా మళ్ళీ వచ్చాడు యుద్ధానికి ఇతనంటే అప్పుడు కపిల చెప్తుందనమాట, నువ్వు లీడ్ చేయి యుద్ధాన్ని, నువ్వు చెయ్యి కార్తవీరార్జునుతో, నేను నీకు సహాయం చేస్తానని చెప్తుందనమాట కపిల. నాకు యుద్ధం గురించి తెలియదంటే కపిల గోవే జమదగ్నికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తుందనమాట, అన్ని రకాల అస్త్రాలను కూడా ఇచ్చేస్తుందన్నమాట, అన్ని అస్త్రాలని, యుద్ధ విద్యని, యుద్ధ వ్యూహాలని అంతా నేర్పించేస్తుందనమాట, ఇచ్చి వెళ్ళమంటుందనమాట. అప్పుడు కార్తీవరార్జునికి జమదగ్నికి భయంకర యుద్ధం జరుగుతుందనమాట. ఇద్దరు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తారు, బ్రహ్మాస్త్రాలని, వర్ణాస్త్రాలని, నాగాస్త్రాలు, అన్ని రకాల అస్త్రాలని. చివరికి ఇతనేం చేస్తారంటే ఈ కార్తీవీర్యం దగ్గర దత్తాత్రేయుడి శక్తి ఆయుధం ఉంటుందనమాట, దాన్ని తీసుకుంటే ఆ చివరికి ఇంక వేలు కాదనేసి దాన్ని వదిలేస్తారనమాట. వదిలేయంగానే ఆయన శిరస్సుని ఖండించేస్తుంది, జమదగ్ని యొక్క శిరస్సుని ఖండించేస్తుంది. తర్వాత ఏమవుతుంది, కపిల ఆమె కూడా డిస్టర్బ్ అయిపోయేసి ఈయన చనిపోతూ ఉంటేనే గోలోకానికి వెళ్ళిపోతుంది గోవు. ఈయన చనిపోయాడు. అప్పుడు రేణుకాదేవి జమదగ్ని తల్లి గట్టిగా అరుస్తుంది అనమాట, ఓ రామా అని చెప్పి అరుస్తుంది అనమాట, బాధపడుతుంది. అప్పుడు అక్కడ పరశురాముడు వస్తాడనమాట. వచ్చి అక్కడ చూస్తే తండ్రి మరణించిన్నాడు, అదే సమయంలో కపిల గోవు కూడా వెళ్ళిపోయిందనమాట. అతను శపథం చేస్తాడనమాట, క్షత్రియుల యొక్క అన్ని వంశాలని 21 సార్లు నేను సంహరిస్తాను వీళ్ళందరినీ అని చెప్పి ప్రతిజ్ఞ చేసి తర్వాత తన గొడ్డలతో ఆయన వెళ్తాడనమాట ఈ కార్తీవీర్యం దగ్గరికి. వెళ్ళి కార్తీవీర్యం యొక్క 100 మంది కుమారుల్ని సంహరిస్తారు, కావర్తనవీరుని కూడా సమ్మరి చేస్తారనమాట. కార్తీవీర్ అర్జును కూడా సమ్మరి చేసి తన గొడ్డలతో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యులను కూడా, క్షత్రియ వంశాన్ని 21 టైమ్స్ అందరిని కూడా చంపేస్తారనమాట. అప్పుడు చంపి ఈ సమంత పంచకం ఇక్కడ ఈ కురుక్షేత్రంలో 7 యొక్క పుష్కరణం కొలనుల్ని వారి యొక్క రక్తంతో నింపేస్తారనమాట. ఆయన సమంత పంచకం 7 పుష్కరణలో వాళ్ళ యొక్క రక్తంతో పరశురాముడు. తర్వాత ఈ రాజ్యాన్ని అంతా ఏం చేస్తాడంటే మళ్ళీ భూమిని అంతా జయించేస్తాడు. ఆయన బ్రాహ్మణుడు దాన్ని పెట్టుకోకూడదు, కశ్యపుని దానం చేస్తాడు మళ్ళీ నాకు వద్దని చెప్పేసి, కశ్యపుడు మళ్ళీ రాజులకి తిరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనము ఈ కార్తీవరాజుని యొక్క ఇంట్లో అతను ఎంతో గొప్ప రాజు, అయితే ఈ ధనం వల్ల ఏమైంది, ఆ పతనం అయిపోయాడు. అహంకారం, ధనం, బలం, నాకెంతో బలం ఉంది, నాకెంతో శక్తి ఉందని చెప్పి ఆ యొక్క జమదగ్ని మీద ఆయన దండయాత్ర చేశాడు. అతను నాశనమైపోయాడు అనమాట, పూర్తిగా నాశనమైపోయాడు. అదేవిధంగా నహుశకుడు, నహుశకుడు కూడా చాలా గొప్ప రాజు. ఎంత గొప్ప రాజు అంటే మీ శ్రీమద్ భాగవతంలో వినింటారు, మొదట ఇంద్రుడు చాలా మిస్టేక్లు చేశాడు ఆయన, అది భగవంతుని యొక్క ఏర్పాటు. ఆయన గొప్ప వ్యక్తి, ఆయన కొన్నిసార్లు గొప్ప వ్యక్తుల యొక్క మిస్టేక్స్ ని మనకు ఉదాహరణగా తీసుకోవాలి, కానీ వాళ్ళని మనం నిందించకూడదు. మన ఇంద్రుడిని నిందించడానికి లేదు, అది ఉదాహరణగా తీసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంద్రుడు మొదట ఏం చేశాడు, విశ్వరూపుని చంపేశాడు, తన గురువునే. ఆ యొక్క పాపాన్ని 4గా డివైడ్ చేసి వృక్షాలకి, భూమికి, తర్వాత స్త్రీలకి, తర్వాత నీరుకి, ఈ 4 డివైడ్ చేసి ఇచ్చేశాడు. ఈ ఆయన చనిపోయిన తర్వాత త్వష్టుడు ఏం చేశాడు, మళ్ళీ యజ్ఞం చేశాడు. త్వష్ట యజ్ఞం చేసి యజ్ఞకొండలో నుంచి వృతాసుని సృష్టించాడు అనమాట. వృతాసుని సంహరించేశాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళ పాపాన్ని ఇంక ఇచ్చేదాన్ని తీసుకునేదానికి ఎవరు లేరు. అతను ఆ బ్రహ్మత్య పాతకం పట్టుకుందని చెప్పి హిమాలయ పర్వతాల్లో మానస సరోవరానికి వెళ్ళి అక్కడ దాక్కుడేశాడనమాట. ఇప్పుడేమైంది, ఇంద్రుడు లేదు. ఇంద్ర పదవి అనేది చాలా ముఖ్యమైనటువంటి పదవి. అక్కడ కానీ ఒక వ్యక్తి లేకపోతే గన ఇక సృష్టిలో ఉండేటువంటి పరిపాలన అంతా కూడా దెబ్బతింటుంది. అప్పుడు ఈ బ్రహ్మ మిగిలిన దేవతలంటే ఏం చేశారని చర్చించారనమాట. ఎవరు నెక్స్ట్, ఈ ఇంద్రుడు వచ్చేంతవరకు ఎవరెవరు ఎక్కడున్నారు కూడా తెలియదు వీళ్ళకి. ఆ ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా తెలియదు, దాంకొనేశాడు వెళ్ళి బ్రహ్మత్య పాత్ర పట్టుకుంటుందని చెప్పి. అప్పుడు వెతికితే భూమి మీద ఈ చంద్రవంశం రాజుల్లో ఈ యొక్క నహుశకుడు చాలా గొప్ప రాజు, భూమి మీద ఉంటాడు ఆయన. ఆయన సెలెక్ట్ చేస్తారు ఇంద్రుని యొక్క పదవికి. ఊహించుకోండి ఎంత గొప్ప వ్యక్తో, ఎంత జెంటిల్ పర్సనో, అంత గొప్ప వ్యక్తి అనమాట. నువ్వు నహుశ, ఇంద్రుడు వచ్చేంత వరకు నువ్వు ఇంద్రుడిగా ఉండాలని చెప్పి అందరూ దేవతలు బ్రహ్మ అందరూ ఎక్కువ చేస్తే నహుశకుడు ఏమంటే నేను ఉన్నంటాడు. అప్పుడు కూడా నేను ఉన్నంటాడు, నేను ఫాలో అవుతానని చెప్తాడనమాట. నేను నాకు అంత శక్తి కూడా లేదంటే అప్పుడు వాళ్ళు వరం ఇస్తారు. నీకు శక్తి గురించి నువ్వు భయపడుతున్నావా, నీ ముందు ఎవరు నిలబడితే వాళ్ళ శక్తి, అర్థం శక్తి నీకు వచ్చేస్తుందని చెప్తాను. నహుశకుడు ముందు ఎవరైనా నిలబడినారనుకో, ఎంత పెద్ద దేవత అయినా, రాక్షసి అయినా, మనిషి అయినా కానీ అర్థం శక్తి తనకు వచ్చేస్తుంది అనమాట, అతని శక్తి తగ్గిపోతుంది. అటువంటి వరాన్ని ఇస్తారనమాట. చివరికి వీళ్ళు దేవతలు అందరూ ఆయన విన్నపిస్తే ఆయన ఇంద్రుని యొక్క స్థానాన్ని తీసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత ఆ యొక్క ఫెసిలిటీస్, ఆ యొక్క ఐశ్వర్యం అతను పూర్తిగా మత్తులో ముంచేస్తుంది అనమాట, గర్వంలో ముంచేస్తుంది. అది ఎంత గర్వంలో ముంచుతుందంటే అన్నిటినీ ఉపయోగించుకుంటుంటాడు. చివరికి అతనికి ఎటువంటి ఆలోచన వస్తుంది, దురాలోచన, ఇంద్రుని యొక్క పత్ని సతి, ఆమె పేరు వచ్చి సచీదేవి, సచీదేవిని కూడా వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు అతను. అంత దురాలోచన వస్తుంది. అప్పుడు ఆమె వెళ్ళి బృహస్పతికి విన్నవించుకుంటుంది, ఇతను పూర్తిగా ఈ యొక్క అధికార మతంలో ఈ ధన మతంలో ఉన్నాడు, దిగజారిపోయాడు, అతని నుంచి రక్షించు అని చెప్తే ఆయన ఒక సలహా ఇస్తాడనమాట. ఇతను పూర్తిగా అప్పటికే అతనికి అహంకారం వచ్చేసి, అంతకుముందు ఎంతో మంచి రాజు నహుషకుడు, అతను సెలెక్ట్ చేయడమే గొప్ప రాజు అని చెప్పి అతన్ని సెలెక్ట్ చేశాడు. ఇప్పుడేమైంది, ఆ ధనం దీంతో అతను పూర్తిగా భ్రాంతిలో ఉన్నాడనమాట. సచిదేవుని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఆయన చెప్తుందనమాట, నువ్వు బ్రహ్మర్షులు మోసేటువంటి వాహనం మీద నువ్వురా, నేను వివాహం చేసుకుంటానని చెప్పి చెప్తున్నా. ఈవెన్ ఇంద్రుడు కూడా కళ్ళకొచ్చి ఆమెకు చెప్తాడు ఈ విధంగా నువ్వు చెప్పనేసి సతీదేవికి. అతను ఆ విధంగా చెప్తే అతను పతనమవుతాడని చెప్పి తర్వాత ఏం చేస్తాడు, బ్రహ్మర్షులంతా పిలుస్తాడు, బ్రాహ్మణుని బ్రహ్మర్షులంతా, మీరంతా నన్ను మోయాలని చెప్పి చెప్తాడనమాట. వీళ్ళు మోసుకొని అగస్త్యుడు వీళ్ళందరూ మోసుకొని పోతుంటాడనమాట. అగస్త్యముని ముఖ్యంగా అక్కడ ఉంటాడనమాట. మోసుకొని వెళ్తూ ఉంటే ఈవెన్ వాళ్ళు పల్లకి మోసేటప్పుడు కూడా ఈ నహుషకునికి, ఇంద్రుని పదవిలో నహుషకునికి వాళ్ళు భగవంతుని గురించి చర్చిస్తూ ఉంటారనమాట. అగస్త్యుడు చెప్తాడు ఈ యొక్క భగవంతుడు దేవదేవుడు ఆయనకు స్వరూపం ఉంది అని చెప్తాడు. ఈ నహుషకుడు లేదు నిరాకారము అని చెప్పి చెప్తాడనమాట. అక్కడ నిరాకారము సాకారం వాదన, ఈ వాదన పెరిగి కాలుతో తన్నేస్తాడనమాట అగస్త్యుని. అప్పుడు అగస్త్యుడు ఏం చేస్తాడంటే కింద పెట్టేసి పల్లకిని, ఓరి నీచుడా, మమ్మల్ని ఒక జంతువుల మాదిర ఉపయోగించుకున్నావు పల్లకి మోసేదానికి, మళ్ళీ నువ్వు పాదాలతో నన్ను తంతున్నావు భగవంతుని నివసించేటువంటి శరీరం మీద, నువ్వు దీనికి పనికిరావు, నువ్వు తమోగుణంలో ఉన్నావు కాబట్టి నువ్వు సర్పమైపోగాక అని చెప్పి శపిస్తాడనమాట. ఫినిష్. అంత గొప్ప మంచి రాజు, గొప్ప రాజు, ఎంతో అద్భుతమైనటువంటి రాజు, ఇంద్ర పదవి ఇచ్చారు అతనికి, అటువంటి రాజు ఐశ్వర్యంతో ఏమైపోయినాడు, ఇప్పుడు పతనం అయిపోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ కొంచెం జ్ఞానం వచ్చింది, కాళ్ళు పట్టుకున్నాడనమాట అగస్త్యుని. ఓ ఋషి నన్ను క్షమించు, నన్ను రక్షించంటే అప్పుడు చెప్పాడనమాట, నీకు రెండు వరాలను కూడా ఇస్తున్నా నీకు నేను. నువ్వు పూర్వజన్మ గుర్తుంటుంది నీకు పూర్వజన్మ, తర్వాత నీకు గొప్ప వ్యక్తి వచ్చి కలుస్తాను నిన్ని, నువ్వు వేసే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినప్పుడు నువ్వు ఆ యొక్క శాపం నుంచి బయటపడతా ఉంటాడు. తర్వాత ఒకరోజు భీముడు ఆయన ఈ హిమాలయ పర్వతాల దగ్గర వేటకు వెళ్ళినప్పుడు ఈ భీముని పట్టుకునేస్తాడు ఈ సర్ప రూపంలోటువంటి నహుషకుడు. తర్వాత ధర్మరాజు వచ్చి ఈ నహుషకుడు చెప్పేటువంటి అన్ని సమాధానాలకి ప్రశ్నలకి సమాధానం ఇస్తాడనమాట. తర్వాత మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఆయన యమధర్మరాజు దగ్గర ఉన్నాడనమాట, యముడు ఉండేటువంటి ప్రదేశంలో. అదొచ్చి యవశ్వతపురం అని చెప్పి అంటారు. అంటే యమధర్మరాజు ఉండేటువంటి పట్టణం వేరే, అది నరకలోకాలు వేరే, అక్కడ ఆయన నివసిస్తున్నాడు ఇప్పుడు. యమధర్మరాజు యొక్క పితృలోకాల్లో నివసిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ ఐశ్వర్యం అనేది ఏం చేస్తుందంటే మనిషిని నాశనం చేస్తుంది అనమాట, బుద్ధిహీనం చేసేస్తుంది. ఈవెన్ రీసెంట్లీ 500 సంవత్సరాలకు మునుపు ఈయన రసికానంద ప్రభు, మీరు చాలాసార్లు వింటారు రసికానంద ప్రభు గురించి, ఆయనకు లీలు జరిగిందనమాట. అధికారంలో ఉండేవాళ్ళు, ధనంతో ఉండేవాళ్ళు భక్తులకి అపరాధం చేస్తే ఏమవుతుందని చెప్పి ఆయన చూపించాడు. రసికానంద ప్రభు వెరీ ఫేమస్ ఆయన పాస్ట్ టైమ్స్ లో. శ్యామానంద ప్రభు శిష్యుడు రసికానంద ప్రభు, శ్యామానంద ప్రభు ఎవరు శిష్యుడు, హృదయ చైతన్య ప్రభు శిష్యుడు. హృదయ చైతన్య ప్రభు వచ్చి గౌరీదాస్ ప్రభు యొక్క శిష్యుడు. ఈ గౌరీదాస్ ప్రభు పండిట్ హృదయ చైతన్య చైతన్య బాబుకు చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులు, వెరీ వెరీ క్లోజ్ అసోసియేట్స్ అనమాట. ఎక్కువగా గౌరీదాస్ ప్రభు దగ్గరికి చైతన్య మహాప్రభు వెళ్లేవాళ్ళు. మనం నవదీప్కి వెళ్ళినప్పుడు ఆయన ఇల్లు కూడా ఉందనమాట, కొద్ది దూరంలోనే అంబికా కాలనీ అని చెప్పి అంటారు. అంబికా కాలనీకి వెళ్తే అక్కడ 2 డిటీస్ కూడా ఉంటాయి, మోస్ట్ బ్యూటిఫుల్ డిటీస్ అనమాట. ఎంత అద్భుతమైనటువంటి అందమైన విగ్రహాలు ప్రపంచంలోనే, అన్ని ప్రపంచంలోనే కాదు పూర్తి బ్రహ్మాండంలో కూడా. అక్కడనే శ్యామానంద ప్రభు సమాధి కూడా ఉంది అంబికా కాలనీలో. ఆ డిటీస్ చైతన్య మహాప్రభు స్వయంగా స్వయం ప్రకాశ విగ్రహాలు అవి. ఒకసారి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు గౌరీదాస్ ప్రభు ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆయన అన్ని రకాలటువంటి, అక్కడికి వెళ్తే మనం చూడొచ్చు చైతన్య మహాప్రభు గంగానది నుంచి వచ్చినప్పుడు ఆ బోటు నడపడానికి ఆ తెడ్డు ఉపయోగిస్తారు కదా, ఆ తెడ్డు కూడా ఇప్పుడు కూడా అక్కడ ఉంది. చైతన్య మహాప్రభుని తీసుకొచ్చినటువంటి నావ యొక్క తెడ్డు కూడా అక్కడ గౌరీదాస్ ప్రభు ఇంట్లో ఉంచున్నారు, ఇప్పుడు కూడా మనం చూడొచ్చు దాన్ని. చైతన్య మహాప్రభు స్వహస్తాలతో రాసినటువంటి ఈ యొక్క భగవద్గీత శ్లోకాస్ కూడా ఉన్నాయి, ఆయన రాసి తాళపత్రాలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ 2 విగ్రహాలు ఉంటాయి గౌరీనేత డిటీస్. ఆ విగ్రహాలు చైతన్య మహాప్రభు నిత్యానంద్రుడు ఒకసారి గౌరీదాస్ ప్రభు ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన అన్ని రకాలటువంటి సేవలు చేస్తారు గౌరీదాస్ ప్రభుకి, చైతన్య మహాప్రభుకి. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఇక్కడే ఉండండి అని చెప్తాడు. అప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద్రుడు చెప్తారు, ఈ విగ్రహాలకి మాకు తేడా లేదు, అప్పటికే ఆయన విగ్రహాలు పూజిస్తూ ఉంటారు.
అప్పుడు గౌరదాస్ ప్రభు చెప్తాడు, అయితే విగ్రహాలకు మీకు తేడా లేదంటున్నావు కదా, విగ్రహాలు వెళ్ళిపోమని చెప్పి మీరు ఉండండి అని చెప్తాడు. సరే, విగ్రహాలు చైతన్య మహాప్రభు నిత్యానందంగా మారి వెళ్ళిపోతాయి, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరు విగ్రహాలుగా మారతారనమాట, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విగ్రహాలు ఇప్పుడు కూడా మనం చూడొచ్చు అనమాట. అక్కడ ఒకసారి కీర్తన జరుగుతుంటుంది, భక్తులంతా కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే నామ సంకీర్తనం చేస్తూ ఉంటారు. గౌరదాస్ ప్రభు స్నానానికి వెళ్ళింటాడు, అని తిరిగి వచ్చేటప్పటికి ఈ హృదయ చైతన్య ప్రభు అందరూ భక్తులు ఎంతో గొప్ప కీర్తన చేస్తూ ఉంటారనమాట. ఆల్టర్లో నుంచి గౌనేత విగ్రహాలు కీర్తనలకు వచ్చేసింటాయనమాట. ఇద్దరు నృత్యం చేస్తూ ఉంటారు, అది చూస్తారు, దూరం నుంచి చూస్తారనమాట. ఆయనకు భయం అయిపోతుంది, అరే వీళ్ళు ఇట్లా కీర్తన చేస్తూ వీళ్ళతో పాటు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమి, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు కదని చెప్పి అక్కడి నుంచి కర్ర తీసుకుంటాడనమాట. నిత్యానంద ప్రభుని చైతన్య మహాప్రభుని మళ్ళీ మందలెత్తడానికి అది చైతన్య మహాప్రభు చూస్తాడనమాట. గౌరీదాసు ఆయన కర్ర తీసుకొచ్చేది, ఆయన ఏం చేస్తాడు, చుట్టూ చూస్తాడు, ఎట్లా పోవడానికి వీలు కాదు. ఆయన శిష్యుడు హృదయ చైతన్య ప్రభు యొక్క హృదయంలోకే వెళ్ళిపోతాడనమాట. అందుకే ఆయనకు హృదయ చైతన్య అని పేరు వచ్చింది, చైతన్య మహాప్రభు హృదయంలోకి వెళ్ళాడు కాబట్టి. తర్వాత మళ్ళీ విగ్రహ రూపంలో ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆ విగ్రహాలు మనం చూడొచ్చు అనమాట. అందుకని అక్కడికి కానీ మనం వెళ్తే గనా ముఖ్యంగా మన ఇస్కాండి ఓడిస్తే మామూలుగా అక్కడ రెండు ప్లేసుల్లో విగ్రహాలు ఎక్కువసేపు దర్శనం ఉండదు. ఒకటి వచ్చి బంకిబిహారి విగ్రహాన్ని కూడా 5 నిమిషాలకు ఒకసారి క్లోజ్ చేస్తారు. బట్ ఇక్కడ గౌనేత విగ్రహాల్ని 1 నిమిషం కంటే ఎక్కువ పెట్టే వాళ్ళు మళ్ళీ క్లోజ్ చేస్తారనమాట. 1 నిమిషం తర్వాత మళ్ళీ తీస్తారు, ఎందుకంటే కీర్తన చేస్తే ఆ విగ్రహాలు వెళ్ళిపోతాయి అనమాట డివోటీస్. మన ఇస్కాండి ఓడిస్ వచ్చినప్పుడు చూడొచ్చు అక్కడ వాళ్ళకి పూర్తిగా యాంగ్జైటీ అయిపోతారు. అక్కడ వాళ్ళు పూర్తిగా అబ్జర్వేషన్ లోనే ఉంటారు. అక్కడ ఉండేటువంటి పూజారులు ఇద్దరు ఉంటారు, మామూలుగా ఒకరు ఉంటారు, ఇస్కాన్ బృందం వెళ్ళినందుకు ఇద్దరు వస్తారనమాట అక్కడికి. ఎందుకంటే డివోటీస్ వెళ్ళిపోతారని భయం వాళ్ళకి. 1 నిమిషమే చూపించి మళ్ళీ క్లోజ్ చేస్తారు, అంటే వాళ్ళకి ఇష్టమే డివోటీస్ అంతే. అదే సమయంలో భయం కూడా వాళ్ళకి, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు డీటీస్ వెళ్ళిపోతాయనేసి కీర్తన చేస్తే. అటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ గౌరీదాస్ ప్రభు, తర్వాత హృదయ చైతన్య ప్రభు, వాళ్ళ యొక్క శిష్యుడు శ్యామానంద ప్రభు, వాళ్ళ యొక్క శిష్యుడు రసికానంద ప్రభు. ఆయన ఒకసారి జగన్నాథ్ పురికి మాయాపూర్ నుంచి జగన్నాథ్ పురికి వెళ్తూ ఉంటాడనమాట. బృందాన్ని తీసుకుని భక్తుల్ని హరినామ సంకీర్తనం చేస్తూ వెళ్తూ ఉంటారు. మధ్యలో ఎంతో మంది రాజులు ఉంటారు, ఆ రాజులంతా కూడా అన్ని రకరకాలైనటువంటి కానుకలంతా ఇస్తారు ఆయనకి. ఆయన ఆ కానుకలంతా తీసుకునేవాడు, దాన్ని ప్రాపర్ గా వితరణ కూడా చేసేవాడు మొదట వైష్ణవులకి, తర్వాత ఆయనతో పాటు కొంతమంది రాజులు కూడా ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళకి, తర్వాత ప్రజలకి ఆహారాన్ని ఇచ్చేవాడు, తీసుకుని వెళ్ళేవాడు అనమాట. ఒక గ్రామానికి ముకుతపురము అని చెప్పి అంటారనమాట అది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్ హెడ్ కొంచెం పఫడ పిల్లవాడు అనమాట, కొంచెం అహంకారం ఉన్నటువంటి వ్యక్తి. అతను చూసి ఈ యొక్క రసికానంద ప్రభుని, ఓ రసికానంద నువ్వేమో 100,000 మందిని తీసుకొచ్చేసావు ఇక్కడికి, మేము మీకు అకామిడేషన్ ఇవ్వము ఇక్కడ, మీకు ఎటువంటి వసతులు మా దగ్గర ఇంతమందికి లేవు, మీరు వృక్షాల దగ్గర ఉండాల్సిందే, వృక్షాల కింద ఉండాల్సిందే అని చెప్తానమాట. ఆ భక్తుల్ని వైష్ణవులందరికీ కూడా ఎటువంటి సదుపాయాలను ఇవ్వడు, అహంకారం. సరే, రసికానంద ప్రభు చెప్తాడనమాట, ఒరి మురుకుడా, కృష్ణుడు నీకు ఇంత పెద్ద భవనాలను ఇచ్చాడు, ఇంత సంపదనిచ్చాడు, వీటినన్నిటి కూడా నువ్వు ఇండోలో నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావు, స్వార్థానికి భగవంతుడు ఇచ్చినది నీకు ఇది, ఇప్పుడు వైష్ణవులకి భక్తులకి ఉపయోగించమంటే దాన్ని నిరాకరిస్తున్నావా, సరే అని చెప్పి ఆయన ఏం మాట్లాడు. అందరూ ఆ రోజు రాత్రి ఏం చేస్తారంటే వృక్షాల కింద విశ్రాంతి తీసుకుంటారన్నమాట. మధ్యరాత్రిలో ఏమవుతుందంటే అన్ని ఇండ్లు తగలబడిపోతాయి, గృహాలు అంత మంటలు వచ్చేస్తాయన్నమాట. వీళ్ళు నిద్రావస్థలో ఉన్నప్పుడు అరుపులు కేకలు రసికానందపు రక్షించు రక్షించు అని చెప్పి మాట వినిపిస్తారనమాట. లేదు చూస్తే ఊరు మొత్తం తగలబడిపోయినదన్నమాట, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అప్పుడు ఊర్లో వాళ్ళు అంటున్నారనమాట, ఈ మూర్ఖుని వల్ల మన ఊరి పెద్ద వల్ల రసికానంద ప్రభుకి అపరాధం అయిపోయింది, మనం కృష్ణుడు భగవంతుడు ఇచ్చినటువంటి సంపదని భక్తులకు ఉపయోగించలేకపోయినాము కాబట్టి ఇది మనకు పనిష్మెంట్ అని చెప్పి అందరూ మళ్ళీ రసికానంద ప్రభు కాలం మీద పడతారనమాట. పడితే ఆయన చెప్తారనమాట, భగవంతుడు చాలా కృపామయుడు, ముఖ్యంగా బ్రహ్మ హరిదాస్ ఆయన చాలా కృపామయుడు. అంటే బ్రహ్మదేవుడు కదా హరిదాస్కి వచ్చింది, బ్రహ్మ ఈ దేవతలంతా కూడా నాయకుడు కాబట్టి ఆయన మీకు మేము పెట్ట కృపను చూపిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పి ఆయన మాట చెప్పంగానే అగ్నిదేవుడు చాలా శాంతిస్తాడనమాట, మళ్ళీ మంటలంతా కూడా చల్లారుతుంది. రీసెంట్లీ జరిగినదనమాట చైతన్య మహాప్రభు తర్వాత విషయం జరిగింది. మొత్తం ఊరంతా తగలపడిపోతుంది అన్నమాట. దీంట్లో మనం గ్రహించినటువంటి విషయం ఏమంటే, ఇది అందరికీ జరిగేదే. మన యొక్క సంపదని, మన యొక్క ధనాన్ని భగవంతుని సేవకులు ఉపయోగించుకోలేదనుకో, అగ్ని కాదు కాలం అనేది మొత్తం దాన్ని మింగేస్తుంది అన్నమాట. కాలంలో అదేమవుతుంది, అగ్నిలో వాళ్ళు కాలిపోయింది, అది కాలంలో అదేమవుతుంది, కరిగిపోతుంది అన్నమాట. ధనాన్ని ఏం చేయాలి, భగవంతుని యొక్క సేవలో ఉపయోగించాలి, హరినామ సంకీర్తన ఉపయోగించాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దాన్ని ఉపయోగించలేదనుకో, దాన్ని మన స్వార్థానికి ఉపయోగించామనుకో, రావణుడు అదే చేసింది. హనుమంతుణ్ణి మనం గ్లోరిఫై చేస్తున్నాం. హనుమంతుడు కూడా వెళ్ళాడు సీతను తీసుకురావడానికి. వెళ్ళాడు దేనికి వెళ్ళాడంటే, రావణుని దగ్గర నుంచి తీసుకురావడానికి వెళ్ళాడు. అదేవిధంగా సీత కోసమే వెళ్ళింది హనుమంతుడు, రావణుడు కూడా వెళ్ళాడు సీత కోసమే. ఇద్దరి భావన వేరే. హనుమంతుని భావన ఏముంది, హనుమంతుడు సీత కోసమే వెళ్ళాడు, రావణుడు సీత కోసం వెళ్ళాడు. అప్పుడు రావణుడు హనుమంతుడు ఒకటే కేటగిరీలో లేరు. హనుమంతుని యొక్క భావన ఏముంది, సీతదేవిని రాముని యొక్క సేవలో ఉపయోగించడం కోసం వెళ్ళాడనమాట. రావణుడు ఏం చేశాడు, సీతను తన స్వార్థం కోసం ఇంద్రియభోగాలకు ఉపయోగించాలని చెప్పి అనుకున్నాడు. కాబట్టి రావణుడు ఏమైపోయినాడు, నాశనమైపోయాడు. హనుమంతుని ఇప్పుడు కూడా మనం గ్లోరిఫై చేస్తూనే ఉన్నాం, ఎందుకంటే ఆయన సేవలో ఉపయోగిస్తున్నాం. కాబట్టి ధనాన్ని మనం లక్ష్మిని నారాయణ సేవలో ఉపయోగించినప్పుడు లక్ష్మి శాంతిగా ఉంటుందన్నమాట, హ్యాపీగా మన నాశనంగా మనం. రూపగోస్వామి ఆయన ఉపదేశామృతంలో భక్తి రసామృత సింధులో కూడా చెప్పాడనమాట, అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నియమగ్రహ జన సంగచ్చ లౌలంచ సద్విద్భక్తి వినశతి. అట్లా ముఖ్యంగా అత్యాహార, అత్యాహారం అంటే ఎక్కువగా తినడము, ఎక్కువగా సేకరించడం కూడా భక్తి అనేది పోతుంది. మళ్ళీ భక్తి రసామృతం చెప్పాడు, ఎక్కువగా ధనాన్ని వసూలు చేయడము, పెద్ద పెద్ద మందిరాలను కట్టడం కూడా భక్తికి ఆటంకాలు అని చెప్పాడు. ఎందుకంటే దానివల్ల మనము ఈ యొక్క మాయలో పడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధనాన్ని మనం పోగు చేసినా కానీ, పెద్ద పెద్ద మందిరాలను కట్టినా కానీ, ప్రచారం కోసం మనం కట్టచ్చు, ప్రచారం కోసం మనం కట్టచ్చు, అయితే దానివల్ల వచ్చేటువంటి ధనము ఆ పేరు ప్రతిష్టలతో మనము దాన్ని మనము తీసుకోకూడదు. మనం సరళంగానే జీవించాలి, తపస్సును స్వీకరించాలి. కాబట్టి ఇక్కడ ఇంకా చాలా మంది రాజులు ఉన్నారు, వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, మనం ఇప్పుడు మనం కానీ చూస్తే, ఇప్పుడు బాగా మంచి ఉదాహరణ మనం తీసుకుంటాం. యుధిష్ఠిర మహారాజు అన్ని రాజ్యాలను జయించేశాడు. మొత్తం రాజసూయ యజ్ఞం అప్పుడు అన్ని ప్రపంచంలో అన్ని రాజ్యాలను జయించేశాడు. సాధారణమైన సాధు ఎవరన్నా వస్తే గిన, లైక్ సాధువు కావచ్చు, ఇంకా నారదములు అంటారంటే గొప్ప ఆచార్యులు అనుకోండి వాళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు నారదమునికి ఎటువంటి రాజ్యము లేదు, ఎటువంటి ధనము లేదు, ఎటువంటి అధికారము లేదు ఆయన. అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడు, తన సింహాసనాలను నుంచి దిగి ఆయన కూర్చుని పెట్టేవాడు. అంటే అర్థం ఏమిటి దాంట్లో, గొప్ప రాజు, నిజమైనటువంటి వివేకమైనటువంటి రాజు, మంచి ఆధ్యాత్మిక విలువైనటువంటి రాజు ఏం చెప్తున్నాడంటే, నిజమైనటువంటి ధనము, నిజమైనటువంటి అభివృద్ధి, నిజమైనటువంటి నేను, ఆయన భావన ఏమంటే, నేను అన్ని రాజ్యాలను జయించాను, అయితే నాలో ఉన్నటువంటి అహం అనేటువంటి ఈ శత్రువుని నేను జయించలేదు. అది సాధువు జయిస్తాడనమాట. సాధువుకి ఎందుకు అంత, మనం కూడా వెళ్తే కన్నా పెద్ద పెద్ద వ్యక్తులు, కొద్దిగా ఆధ్యాత్మిక వ్యక్తులు అంతా ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క స్థానాన్ని మనకిస్తారు. అంటే ఏమి దాంట్లో అర్థం, ఈ అహంకారాన్ని జయించినారు వీళ్ళు. కామ క్రోధ లోహ మద మాత్సర్యాన్ని జయించింటారు సాధు అనేటువంటి వ్యక్తి. నారదమునికి ఈ రాజులు గాని గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా తన స్థానాన్ని తీసేసి అదే స్థానంలో వాళ్ళు లేచి ఆయనకిస్తున్నారు ఆ స్థానాన్ని. వాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఎటువంటి భావనలు ఇస్తున్నారంటే, నేను భౌతికమైనటువంటి రాజ్యాన్ని జయించినచ్చు, బట్ ఆధ్యాత్మికంగా అంతరంగా ఉన్నటువంటి నా అహాన్ని నేను జయించలేదు. ఇంకా ఈ అహంకారంతోనే మనిషి పతనం అవుతాడు. దాన్ని మీరు జయించేశారు కాబట్టి గొప్ప వ్యక్తులు మీరు. అందుకే సాధువుకి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం, అందుకే సాధువు ఈ అహంకారాన్ని జయించుంటాడనమాట. రాజ్యాన్ని జయించచ్చు, రాజ్యాన్ని సులువుగా జయించవచ్చు, ధనాన్ని సులువుగా సంపాదించవచ్చు, పేరు ప్రఖ్యాతని సులువుగా తీసుకురావచ్చు, బట్ అహంకారాన్ని తీసేది అంత సులువు కాదు. అది చాలా కష్టమైందనమాట. ఒక ఏనుగుని భక్తి రసామసంలో చెప్తున్నాడు రూప గోస్వామి, ఒక ఏనుగుని బలమైనటువంటి చేనులతో కట్టేస్తే ఏనుగు చాలా మదపడేది, చైన్ కట్టేస్తే ఇంకెక్కడికి పోతుంది అది, ఏనికంత బలమైందైనా కానీ. అట్లా ఈ బద్ధజీవిని అహము అనేది అంతా కట్టేస్తున్నారు. అన్ని జయించచ్చు అనమాట, రాజ్యాన్ని జయించవచ్చు, పెద్ద పెద్ద పదవులు తీసుకోవచ్చు, పెద్ద పెద్ద ధనాన్ని తీసుకోవచ్చు, అది సులువు. బట్ అహంకారం తీసేది చాలా కష్టం. అందుకనే సాధువులకి రెస్పెక్ట్ ఇచ్చేది వాళ్ళ అహంకారాన్ని, అంత బలమైనటువంటి అహంకారాన్ని వాళ్ళు తీసేశారు. కాబట్టి మనం దాన్ని, అందుకే చైతన్య మహాప్రభు ఎందుకు తన యొక్క గొప్ప భక్తులంతా కూడా సనాతన గోస్వామి, రూప గోస్వామి, హరిదాస్ ఠాకూర్ వాళ్ళందరినీ ఎందుకు గ్లోరిఫై చేస్తున్నా అంటే వాళ్ళు అహంకారాన్ని తొలగించుకుని వినయాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకు రాజులు చెప్పినటువంటి విషయం ఏమంటే, ఈ భౌతికమైనటువంటి వాటి కోసం ప్రయత్నం చేయాల్సిన పనిలేదు మనం. నిజమైనటువంటి అభివృద్ధి అనేది అహంకారాన్ని తీసేదన్నమాట. అది తీస్తే భగవంతునికి మనము దగ్గర అవుతాం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. దానికి సులువైన మార్గము చైతన్య మహాప్రవచనం నుండి హరినామ సంకీర్తన. హరినామ సంకీర్తనం చేస్తుంది చేతో దర్పణ మార్జనం, పురుదమైనటువంటి కల్మశాలంతా వేరే మార్గం లేదు. వైష్ణవులకు సేవ చేయడం, హరినామ సంకీర్తన చేయడం. దీనివల్ల ఏమవుతుంది, మన అహంకారం అనేది తొలగిపోతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైష్ణవులకు సేవ చేయడం ద్వారా, ఈ హరినామ సంకీర్తన ద్వారా మన అహంకారాన్ని తీసుకోగలుగుతాం. ఈ రాజుల మాదిరి వాళ్ళకి ధనం ఉంది పతనం అయిపోయినాడు, మనకి ఏమీ లేకుండా కూడా పతనం అయిపోతాం. కప్ప మాదిరి, కప్ప ఏమీ లేదు దాంట్లో, ఏమి ఉండదు అనమాట. అసలు కలిగి జనాలకి సంపద ఉండదు, అందం ఉండదు, శక్తి ఉండదు, ఏమీ ఉండదు. దానికే వాళ్ళు పెద్ద గర్వాన్ని తింటారు. కాబట్టి మనం దాని నుంచి బయటపడాలంటే వైష్ణవుల యొక్క సహజ సాంగత్యంలో హరినామ సంకీర్తన చేస్తే మనం బయటపడాలి. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. గంధరాజ శ్రీమద్ భాగవతం కి శిలా ప్రభుపాదికి గురుదేవికి తయ గౌరవ పెమానంది.